ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ తిరిగి బ్రతకలేడు, ఆయన శరీరం శవంలో ఉండిపోతుంది. అనగానే ఆయన బ్రతకాలంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చేసుకోవాలంటే అసలు ఆయనలో ప్రాణం ఏది? ఆయన ప్రాణం లేదు కదా అన్నారు మళ్ళీ దేవతలు. ఇప్పుడు ఆ శివుడిలో ప్రాణం కాళికాదేవిలోనే ఉన్నది. మీరు వెళ్ళి కాళికని ప్రార్థిస్తే ఆ కాళిక తిరిగి వస్తే ఈయనకి మళ్ళీ ప్రాణం వస్తుంది. కాళికాదేవి తిరిగి వచ్చి శవంలా పడిపోయిన శివుడి పొట్ట మీద కాలు పెట్టి తొక్కితే అప్పుడు ఆవిడ కాళ్ళల్లో నుంచి తిరిగి శివుడికి చైతన్యం వస్తుంది. అప్పుడు శివుడు శివుడు అవుతాడు. మీరు వెళ్ళి అమ్మని ప్రార్థించండి అనగానే ఆవిడ ఎక్కడుందో తెలియదండి, అలిగి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ శివుడికే తెలియపోతే మాకేం తెలుస్తుందన్నారు దేవతలు. అప్పుడు విష్ణువు నవ్వి, ఈ భూలోకంలో అత్యంత పవిత్ర క్షేత్రం అనిమిష క్షేత్రం నైమిషారణ్యం. నైమిషారణ్యంలో గోమతి నదీ తీరంలో హత్యాహరణ తీర్థం అని ఒక తీర్థం ఉన్నది. ఎవరైనా హత్యలు చేస్తే ఆ పాపం పోవడానికి ఒక కుండం ఉన్నది ఇక్కడ. ఆ కుండం కృతయుగంలో శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో ఏర్పాటు చేశాడు. నిన్న మీరందరూ ఆ కుండానికి వచ్చారు నాతో పాటు. అందులో నీళ్లు కాసి నెత్తిమీద చల్లుకున్నారు కొంతమంది, హాయిగా స్నానం చేశారు కొంతమంది. అది సకల హత్యాపాపాలని తొలగిస్తుంది. అనేక దోషాలన్నీ తొలగాలంటే అక్కడికి వెళ్ళి ఇన్ని నీళ్లు నెత్తిమీద చల్లుకోవాలి లేదా స్నానం చేయాలని పేరు. ఆ ప్రాంతంలో ఆ కుండం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే వాడికి యావజ్జీవితం సకల దోషాలు పోతాయని పేరు. అది చాలా పవిత్రమైన దివ్య తీర్థం అది. ఆ దివ్య తీర్థంలో స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుందని దేవతలు ఈ కలియుగంలో కలిపురుషుడిని అక్కడికి పంపుతారు. అందుకే కలిపురుషుడి ప్రభావంతో వాతావరణం మనకి చూడగానే ముందు జుగుప్స కలుగుతున్నాడు. పందులు కనపడతాయి, చెత్తాచెదారం కనపడుతుంది, నీరు ఆకుపచ్చగా కనపడుతుంది. దాంతో మనం స్నానం చేయకుండా నీళ్లు తొలుకోకుండా వెళ్ళిపోతాం. దానివల్ల మన దోషాలు పోవు, పోకపోతే మనం నాశనం అయిపోతాం. అందుకని కలిపురుషుడు అని ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు ఈ యుగానికి అధిష్టాన దేవత. వాణ్ణి పంపేట ఇంద్రుడు, ఎవడ పడితే వాడు అందులో స్నానం చేసి స్వర్గానికి రాకుండా ఉండడం కోసం. మీరు కలిపురుషుడిని జయించారు. అందుకే మీరు కలిపురుషుడు అక్కడ కనబడినా సరే పట్టించుకోకుండా దాని చుట్టూ ప్రదక్షిణ చేసి నీళ్లు నెత్తిమీద చల్లుకున్నారా? చల్లుకున్న వాడు చేయొద్దండి, అందరూ చల్లుకున్నట్టే. ఎవరన్నా చల్లుకోకపోతే గుండె చల్లుమంటుంది నాకు. కనుక రేపు వెళ్ళి మళ్ళీ ఇంకోసారి ఎవరికీ సంబంధం లేకుండా చల్లుకుని రండి. మహాపాపాలకి ప్రాయశ్చిత్తం ఆ హత్యాహరణ తీర్థం. అక్కడ పంచముఖ శివుడు ఉన్నాడు చూశారు కదా, పైన ఐదు ముఖాలతో ఉన్న పంచముఖ శివ ఆలయం. అందులో కూర్చుని అక్కడ ఒక చిన్న గుడిసి వేసుకుని అందులో కాళికాదేవి సూక్ష్మ రూపంతో తపస్సు చేసింది. సార్ధం వర్ష సహస్రంతు, అర్ధము అంటే సగం, సహస్రం అంటే వెయ్యి, వెయ్యిలో సగం అంటే ఎంత? 500 సంవత్సరాల కాలం పార్వతీదేవి అక్కడ కఠోర తపస్సు చేసింది. పర్ణము అంటే ఆకు, ఆకులు కూడా తినకుండా తపస్సు చేయటం వల్ల అపర్ణ అని పేరు వచ్చింది. అపర్ణ అంటే పర్ణానపిన భక్షయతీతి అపర్ణ, ఆకులు కూడా తినలేదు. సాధారణంగా ఆకు అలమో చింతాకైనా తింటారు తపస్సు చేసేవాళ్ళు. ఆవిడేమీ తినకుండా శివుణ్ణి విడిచిపెట్టి వచ్చాను, పాప ఆయన ఎంత బాధపడుతున్నాడో, ఆయన నన్ను నల్లగా అయిపోయానని అవమానించాడు, ఆ అవమానం తట్టుకోలేకపోతున్నానంటూ మళ్ళీ జపం ఏమిటి? ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే పంచాక్షరీ జపమే చేసింది ఆవిడ. ఆ జపం చేస్తున్న వాడి దగ్గరికి దేవతలంతా పరుగు పరుగుని వచ్చారు. అమ్మా జగన్మాత, మీ ఇద్దరు ఆది దంపతులు, మీ ఇద్దరికి మధ్యలో భేదం ఎక్కడున్నది? శివుడు ఎక్కడుంటే అక్కడ పార్వతి ఉంటుంది, పార్వతి ఎక్కడుంటే అక్కడ శివుడు ఉంటాడు. అందుకే ఇప్పుడు కూడా కాశీలో భవం నమస్కుర్యామి భవానీ సమేతం, భవం భవానీ సమేతం నమామి, భవానితో కూడిన భవుడికి నమస్కారము అని రోజు నమస్కరిస్తాం. అక్కడ రోజు సాయంత్రం అక్కడ హారతి ఇచ్చేటప్పుడు చూడండి, భవము కరుణా సమేతం భవానీ సమేతం అని పాడతారు. ఈసారి చూద్దరుగా రేపు ఎలాగో వస్తున్నారు కదా, అక్కడ వాళ్ళు ఎంత బాగా పడతారో చూడండి. హారతి ఇస్తారు గంగానదికి, ఆ అపూర్వ దృశ్యం చూసి తీరవలసిందే. కాబట్టి అమ్మ ఎక్కడుంటే అక్కడ అయ్యి ఉంటాడు, అయ్యి ఎక్కడుంటే అక్కడ అమ్మ ఉంటుంది. ఒక మాట మాట్లాడగానే మాటకు ఒక అర్థం ఉంటుంది కదా. రామ అనగానే మీకు వెంటనే రాముడు కనపడుతున్నాడు, కృష్ణ అనగానే కృష్ణుడు కనపడుతున్నాడు, అన్నం అనగానే ఆ వండిన పదార్థం కనపడుతోంది, అన్నం అనగానే మీకు వెంటనే తినే పదార్థం కనపడుతోందా లేదా? కాబట్టి శబ్దం వాడామంటే ఆ శబ్దానికి ఒక అర్థం ఉంటుంది. అర్థం ఉందంటే శబ్దం ఉన్నట్టే. కొబ్బరికాయ అనగానే మీకు నేను చెప్పినా చెప్పపోయినా కొబ్బరికాయ అంటే ఇది అని అర్థం అయిపోయింది. రబ్బరి అంటే రబ్బర్ అర్థం అవుతుంది. పువ్వు అంటే ఆ పువ్వు అనగానే మీకు ఈ వస్తువు కనపడుతోంది. దీనికి శబ్దము అని అర్థం. పుష్పము అనే పదం శబ్దం, దానికి పువ్వు అని ఒక ఆకారం కనబడడం అర్థం. అర్థం అంటే ఒక భాషకి ఇంకో భాషలో చెప్పడం అని కాదు. సంస్కృతంలో పుష్పం అనగానే మీకు ఆ పువ్వు ఎలా ఉంటుందో కనబడింది కళ్ళ ముందు. ఆ కనబడితే, దృశ్యం కనబడితే దానికి అర్థం అని పేరు. శబ్దం ఉంటే అర్థం ఉండవలసిందే, అర్థం ఉందంటే శబ్దం వాడవలసిందే. పార్వతీ పరమేశ్వరులు శబ్దార్థములు అని పేరు. అందుకే వాగర్ధావివ సంప్రోక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాసు మొట్టమొదట శ్లోకం రాశాడు. మహాకవి కాళిదాసు సంస్కృతంలో రఘువంశంలో ఇది శ్లోకం రాశాడు. వాగర్ధావివ సంప్రోక్తౌ, మాటకి అర్థానికి ఎలా సంబంధం ఉంటుందో, మాట ఉన్న చోట అర్థం ఎలా ఉంటుందో, ఆ రెండు ఎలా కలిసి ఉంటాయో అలా కలిసి ఉంటారు పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళు అర్ధనారీశ్వరులు కాబట్టి మీ ఇద్దరికీ మధ్యలో భేదం లేదు. ఆయన ఏదో హాస్యానికి తెల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఇప్పుడు మసి అయిపోయావు, నిన్ను నేను ఎలాగా ప్రేమించగలను అన్నాడనుకో, నువ్వు కోపగించడం నాటకం. మా కోసం ఇలా మీ ఇద్దరు నాటకాలు ఆడారు, మీ ఇద్దరికీ మధ్యలో భేదం ఉండదు. మళ్ళీ మా శివుడి దగ్గరకు వచ్చి ఆయనకి ప్రాణమిచ్చి లోకరక్షణ కావించు తల్లి అని ప్రార్థించారు. అప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వి, మేమిద్దరం ఇదొక హాస్య నాటకం ఆడాం, లోకంలో భార్యాభర్తలు పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉంటారో చివరిదాకా అలాగే ఉండడం ధర్మము. ఇప్పుడు బాగా డబ్బున్నప్పుడు భర్తకి వివాహం అయింది అనుకుందాం, అప్పుడు పెళ్లి సమయంలో భార్య ఏమంటుంది, నీకు బాగా డబ్బు ఉంది కాబట్టి చేసుకున్నాను, రేపు పొద్దున కర్మగాలి డబ్బు పోతే డబ్బు పోయింది కాబట్టి వదిలేస్తాను అనకూడదు. లేదా భార్యామణి బాగా సౌందర్యవతిగా ఉన్నది అప్పుడు పెళ్లి చేసుకున్నాడు, రేపు పొద్దున ఎప్పుడో సౌందర్యం పోతే సౌందర్యం పోయింది కాబట్టి నేను వదిలేస్తాను అనకూడదు. యావజ్జీవితము ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యని భర్త అవమానించకూడదు అని శాస్త్రం చెబుతున్నది. అందుకని నా భర్త నన్ను అవమానించి తద్వారా నేను దూరం అయ్యేలా చేసి తద్వారా మీకు బుద్ధి నేర్పాడు, ఎట్టి పరిస్థితుల్లో భార్యామణిని జగదంబవలే చూడాలి అని మీకు సందేశం ఇస్తున్నాం అని వెంటనే నల్లగా ఉన్న పార్వతి తిరిగి ఎలా యథాప్రకారంగా తెల్లబడిపోయింది. అప్పటి నుంచే ఆవిడ గౌరీ అంటారు. గౌరీ అంటే గౌరవర్ణములో ఉండున్నది, గౌరము అంటే తెలుపు, కర్పూరం ఎలా ఉంటుందో అలా గౌరవర్ణంలో ఉండడం వల్ల అమ్మవారిని గౌరీ అన్నారు. ఆవిడ నల్లగా అయిపోయాక కాళి శ్యామల అనే పేర్లు ఆవిడకు వచ్చాయి. ఆవిడ అన్ని రూపాల్లో ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఎర్రగా ఉంటుంది, అప్పుడు ఆవిడ అరుణవర్ణంలో ఉంటుంది, ఒక్కొక్కప్పుడు తెల్లగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు పసుపు రంగులో ఉంటుంది. కానీ ఎక్కువ భాగం ఆవిడ శివుడితో ఉన్నప్పుడు మాత్రం తెల్లని తెల్లని స్వచ్ఛమైన మల్లెపువ్వు రంగులో ఉంటుంది. తిరిగి తాను మల్లెపువ్వు వంటి ఆకారం ధరించి ఈ నైమిషారణ్య ప్రాంతం పరమ పవిత్రం, ఇక్కడ తపస్సు చేసిన వాడి పాపములు కల్మషములు తొలగిపోతాయి, ఇక్కడ తపస్సు చేసిన వాడిలో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు అనే నలుపు పోతుంది. మనలో కూడా ఒక నలుపు ఉంది, శరీరం నలుపు కాదు, శరీరానికి నల్లదనం ఉంటే అది ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో అయినా పోగొట్టుకుంటాం. నలుపుగా ఉండడం దోషం కాదు, మనస్సు నల్లగా ఉండకూడదు. మానసికమైన కాలుష్యం అత్యంత ప్రమాదకరం కాబట్టి నీ మనస్సులో పవిత్రత ఉండవలను, ప్రతి ప్రాణిని ప్రేమించే తత్వం ఉండాలి అని లోకానికి చెప్పడం కోసం నేను ఇక్కడ తపస్సు చేశాను. ఇక్కడ తపస్సు చేసిన వారు, ఇక్కడ కథలు విన్నవారు, నైమిషారణ్యం చేరిన వారికి మానసిక కాలుష్యం తొలగిస్తాను. శ్రద్ధతో వస్తే, నమ్మకంతో వస్తే, నమ్మకం లేని వాడికి ఏ ప్రయోజనం ఉండదుండో, నమ్మిన వాడికి తప్ప. నమ్మకపోతే భగవంతుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుగ్రహించలేడు. మిమ్మల్ని అలా అనుగ్రహిస్తున్నానని ఆవిడ గౌరవర్ణంతో తిరిగి శివుడి దగ్గరకు వచ్చింది. శివుడు కైలాసంలో ఒక ప్రాంతంలో శవాకారంలో అలా పడుకుని ఉన్నాడు. అప్పుడు ఆవిడ ఆయన మీద ఎక్కి ఒక తొక్కు తొక్కి తిరిగి ఆయనలో చైతన్యం కలగజేసి శివుడికి ప్రాణం ఇచ్చింది. తిరిగి శివాశివులు ఐక్యమయ్యారు. కాబట్టి భూలోకములో మహాదోషాలను తొలగించే దివ్యక్షేత్రమైన నైమిషారణ్యానికి, అందులో పార్వతీదేవి తపస్సు చేసిన స్థలానికి తప్పక వెళ్ళాలి అని శాస్త్రం. ఆ స్థలానికి మీ అదృష్టవశాత్తు నిన్న మీరందరూ వెళ్ళారు, కాసేపు అక్కడ గడపగలిగారు. క్షణకాలం చాలు, దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవ వా, ఒక రోజు కాని, రోజులో సగం కాని, లేదా అందులో సగం కాని, ఒక ముహూర్తం కాని, క్షణమేవ వా, ఒక క్షణకాలం ఒక నిమిషమైనా సరే అక్కడ గడిపితే అటువంటి వాడికి నతేషాం దుష్కృతి క్వచిత్, వారికి దుష్కృతి ఉండదు, మహాపాపములు పటాపంచలైపోతాయి. చాలా కాలం క్రితం ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని ఇద్దరు అన్నదమ్ములుండేవారు. మనువులలో మొదటి మనువు స్వయంభువ మనువు యొక్క కొడుకులు వాళ్ళు. స్వయంభువ మనువు మొదటివాడు. మనకి మానవులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనోహ అపత్యంపమాన్ మానవ, మనువు యొక్క సంతానం కనుక మనల్ని మానవులు అన్నారు. మానవుడు అనే శబ్దానికి అర్థం మనువు యొక్క సంతానం. బ్రహ్మదేవుడు తన కుడిభుజం నుంచి ఒక పురుషుణ్ణి సృష్టించాడు, ఎడమ భుజం నుంచి ఒక స్త్రీని సృష్టించాడు. చరిత్రలో మొట్టమొదటి పురుషుడు స్త్రీ అన్నమాట. అంత పూర్వం దాకా ఈ స్త్రీ పురుషుల యొక్క సంపర్కం లేదు. ఈ కుడివైపు నుంచి పుట్టిన పురుషుడు స్వయంభూ నుంచి పుట్టాడు గనక, అంటే బ్రహ్మ నుంచి పుట్టాడు గనక స్వయంభవు. ఎడమ భుజం నుంచి పుట్టిన స్త్రీ శతరూప. ఈ శతరూప స్వయంభవమును ఇద్దరు భార్యాభర్తలు, అంటే మొదటి భార్యాభర్తలు వాళ్ళనమాట. ఈ ఇద్దరి దగ్గర నుంచి స్త్రీ పురుషుల యొక్క సంయోగం ద్వారా సంతాన ప్రాప్తి పొందడం మొదలైంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు మీ ఇద్దరిని సృష్టి చెయ్యండి అని ఆజ్ఞాపిస్తే వాళ్ళిద్దరూ చాలామంది పిల్లల్ని కన్నారు. ఆ పిల్లల్లో మొదట ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒకడి పేరు ప్రియవ్రతుడు, రెండవవాడు ఉత్తానపాదుడు. అందులో ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు సురుచి సునీతి. అందులో సురుచి అనే ఆవిడకి ఒక కొడుకు పుట్టాడు, వాడు ఉత్తముడు. సునీతి అనే ఆవిడకి ధ్రువుడు పుట్టాడు. ఈ ధ్రువుడు పుట్టిన కొంతకాలానికి ఉత్తానపాదుడి కొడుకు ఉత్తముడు యక్షుల చేతిలో చచ్చిపోయాడు. చచ్చిపోతే వాడి ఆత్మని పట్టుకొచ్చి ప్రియవ్రతుడని పేరు కలిగిన ఈ ఉత్తానపాదుడి అన్నగారి కొడుకు ఇంకోడున్నాడు, వాడిలో ప్రవేశపెట్టారు. వాడికి కూడా ఉత్తముడు అనే పేరు. ఈ ఉత్తముడు ధ్రువుడు మోక్షానికి వెళ్ళిపోయాక ఈ భూమండలాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించాడు. ఇతనికి ఒక అందమైన భార్య ఉండేది, ఆవిడ పేరు సుశీల. ఏ ముహూర్తంలో పెళ్ళయిందో తెలియదు కానీ ఈ ఉత్తముడికి అతని భార్యకి మాట వరుసగా పడేది కాదు. ఆ అంటే రోజు కొట్టుకు చచ్చిపోయేవారు. ఉత్తముడికేమో భార్య అంటే చాలా ఇష్టం, ఆవిడ పరమ సౌందర్యవతి. కానీ ఆవిడకి మాత్రం ఈయన చూస్తే జుగుప్స కలిగేది. ఉత్తముడు మహారాజు, పరమసుందరాకారుడు, పైగా ఆ రోజుల్లో మొత్తం యావత్ ప్రపంచానికి రాజు, చక్రవర్తి. అయినా సరే ఎందుకో ఆయన్ని చూస్తే ఈవిడికి చికాగ్గా ఉండేది. ఒక రోజున ఈ ఉత్తముడికి కొంతమంది స్నేహితులు ఉన్నారు, ఉత్తముడితో కలిసి గురుకులంలో వేదాలు చదువుకున్నటువంటి స్నేహితులు. వాళ్ళంతా మిత్రుడిని చూడడానికి రాజధానికి వచ్చారు. మిత్రులందరికీ తన భార్యని పరిచయం చేస్తూ ఒక మంచి అత్యద్భుతమైనటువంటి పానకాన్ని తయారు చేయించి ఈ పానకాన్ని మిత్రులకిచ్చి భార్యకు కూడా ఇచ్చి ఈ పానకం తాగు అన్నాడు ఆయన. ఆవిడ యగాదిగా చూసి నీ దౌర్భాగ్య మొహానికి మళ్ళీ నేను నీకో పెళ్ళాన్ని ఈ పానకం తాగాలా అని ఆ పానకాన్ని స్నేహితులు చూస్తూ ఉండగా భర్త ముఖం మీద కొట్టింది. దానితో భర్తకు ఆగ్రహం కలిగింది. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, ఏనాడు నీకు నాకు పడ్డం లేదు, ఇప్పుడు మిత్రులు ఎదురుగుండా పానకం నా ముఖం మీద కొడతావా, ఇక నిన్ను మాత్రం భరించలేను అని భటుల్ని పిలిచి ఎవరక్కడ ఈవిడ అడవిలో వదిలేయండి అన్నాడు. వెంటనే భట్లు ఆవిడ పట్టుకుపోయి అడవిలో వదిలేశారు. ఆ అమ్మాయ ఈ దిక్కుమాల మొగుడు పెంట వదిలిపోయిందనుకుని ఆవిడ అడవిలో కూర్చుని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ అడవి ఏదో మీకు చెప్పక్కర్లా, గోమతి నదీ తీరంలో నైమిషారణ్యం, పరమ పవిత్రం. ఆయన పరిపాలించింది అయోధ్యా నగరాన్ని పరిపాలించాడు ఆ ఉత్తమ మనువు. ఆవిడ నైమిషారణ్యంలోకి వచ్చి చెట్టు కింద కూర్చుని ఈ దౌర్భాగ్య భర్త దగ్గర నుంచి భగవంతుడు నన్ను దూరం చేశాడ్రా బాబు అనుకుంటూ నారాయణ స్మరణ చేసుకున్నది. ఈలోపు ఉత్తముడు భార్యను విడిచిపెట్టాడే కానీ ఆవిడ మీద ప్రేమ చచ్చిపోలేదు ఆయనకి. దాంతో రోజు ఎంత అందంగా ఉండేది, ఎందువల్ల ఆవిడికి నా మీద ఇంత కోపం, ఈ బహుళ సుశీల అనే పేరుతో ఉండే నా భార్య ఎందుకు నన్ను చూస్తే ద్వేషించింది అనుకుంటూ ఉండేవాడు. ఒక రెండు రోజులు గడిచాయి. ఈ అడవిలో దేబెట్టేసిన భటుడు తిరిగి వచ్చాడు. ఎరా వెళ్ళిపోయేటప్పుడు నా భార్య ఏమన్నా బాధపడిందా, పశ్చాత్తాపడిందా అంటే ఏం పశ్చాత్తాపండి, ఆవిడ హాయిగా కూర్చుని జపం చేసుకుంటోందండి, పీడ విరగడైంది అనుకుంటోందండి ఆవిడ అనగానే ఇంకా ఈవిడ మీద కాస్త కోస్త బెంగన్న ఈయన, నేను పోతే పేడ విరగడైంది అనుకుందా, ఇంకెందుకు ఇక పెళ్ళాన్ని మర్చిపోతానన్నట్ట. అన్నంత మాత్రం చేత మర్చిపోలేకపోయాడు. అదే సంసారం అంటే. సంసార బంధాలు ఉన్నాయి, ఈ మాయిదారి బంధాలు. మనం మర్చిపోదాం అనుకున్నా ఆ బంధాలు మాత్రం తిరిగిపోవు. అందుకే విడిచిపెట్టంది కనుక దీనికి మాయ సంసారం బంధం అని పేరు. సంసారం ఎటువంటిదో తెలుసా, ఎలుగుబంటి లాంటిది. పట్టుకుంటే అంత తేలిగ్గా వదలదు. ఒక గురువుల కటాక్షం ఉంటేనే ఈ దౌర్భాగ్య బంధాల నుంచి శాశ్వత కైవల్యం పొందగలం. తప్ప గురు కటాక్షం ఉన్నవాడికి ఏ బంధము ఉండదు, వాడికి అసలు ఇవేమి ఎక్కర్లేదు, హాయిగా ఒకేసారి స్వర్గానికి పోగలుగుతాడు వాడు. గోదావరికి వరదలు వచ్చేవి పూర్వం, ఎప్పుడు వస్తాయనుకోండి, ఆ వరదలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అడవుల్లో చెట్లన్నీ వరద నీటితో పాటు కొట్టుకొచ్చేస్తాయి. ఒకసారి రాజమండ్రి గోదావరి దగ్గర భయంకరమైన వరద వచ్చింది. ఆ వరదలో చెట్లు కొట్టుకొస్తూ ఉంటే గజియతగాళ్ళు, పల్లెటూరు వాళ్ళు ఏం చేశారు, నడుముకు తాడు కట్టుకుని ఈదుకుంటూ వెళ్ళి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు తాడు కట్టి వీడు మళ్ళీ ఒడ్డుకు ఈదుకొచ్చి ఈ తాడుతో చెట్లు అక్కొచ్చేవారు. ఎందుకంటే ఆ చెట్లు చాలా విలువ చేస్తాయి. ఒక్కోసారి టేకు చెట్లు వస్తాయి, గంధం చెట్లు వస్తాయి. ఇలాంటి చెట్లు తెచ్చుకుని వాళ్ళ అదృష్టాన్ని బట్టి అమ్ముకునేవారు. గంధం చెట్టు వచ్చిందంటే వాడు మళ్ళీ ఏడాది పాటు ఏ పని చేయక్కర్లేదు. టేకు చెట్టు వచ్చిందంటే బాగా డబ్బు వస్తుంది. ఏ చెట్టు వచ్చినా మినిమం ఎంతో కొంత డబ్బు వస్తుంది, వాడికి వర్షాకాలం సుఖంగా గడుస్తుంది. అందుకని వర్షాకాలంలో ఎప్పుడు చెట్లు కొట్టుకొస్తాయా, వరద వస్తుందో గోదావరికి, ఆ చెట్లు తాడు కట్టి ఒడ్డు గీడ్చుకొద్దామా, అమ్ముకుని బతుకుదామా అనుకుంటారట వాళ్ళు. ఓసారి అలాగే గోదావరి నదికి వరద వచ్చింది. ఆ వరదలో చెట్ల కోసమని ఈ పల్లెటూరి వాళ్ళు, ఈ ఈత కొట్టే వాళ్ళంతా బయలుదేరారు. వాళ్ళ నడుములకి తాళ్ళు వేసుకుని బయలుదేరారు. దారిలో పెద్ద చెట్టు ఒకటి కనపడింది. ఆ చెట్టు కనపడిన వాళ్ళలో ఒకడు గజ ఈతగాడు, ఆ చెట్టు నాది, ఆ చెట్టు నాది అని చెప్పుకున్నాడు. చెప్పుకుంటే ఇంకా చెట్టు వాడిది. పల్లెటూళ్ళలో ఎప్పుడు కూడా ఈ చెట్టు నాదంటే ఆ చెట్టు వాడిది. గేదె పేడేసింది అనుకోండి, పేడ వస్తుంది అంటాడు వాడు. ఇంక వేసేటంటే ఆ గేదె పేడ వాడిది. ఇంకోటి కూడా ముట్టుకోవడానికి వీలు లేదు, మా ఐదారు గొడవ ఇది. అంచేత ఎక్కడికక్కడ సీట్లు కట్టేసుకున్నట్టుగా బస్సులకి వాళ్ళు అలా రిజర్వ్ చేసుకుంటారు. చెట్టు వస్తుంటే ఈ చెట్టు నాదన్నాడు, నువ్వే తీసుకో అన్నారు తక్కిన వాళ్ళు. వీడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు మీద ఒక గొంగళి కనపడింది. చూసారా పల్లెటూరు వాళ్ళు చలిస్తే కప్పుకుంటారు, ఓ బంత లాంటిది గొంగళి అంటారు దాన్ని. ఆ గొంగళి కనపడగానే అమ్మయ్యో భలే దొరికిందిరా దుప్పటి లాంటిది గొంగళి, ఈ చలికాలం అంతా ఈ దుప్పటి కప్పుకుంటే సుఖంగా గడిచిపోతుంది, దేవుడు అనుగ్రహించి చెట్టుతో పాటు గొంగళి కూడా ఇచ్చాడు అనుకున్నట్టు. పెద్ద గొంగళిది, పైగా నల్లని గొంగళి. వీడు వెళ్ళి ఆ గొంగళిని పట్టుకున్నాడు. నిజానికి అది కర్మగారి వీడిది, అది గొంగళి కాదు, ఎలుగుబంటి. ఓ ఎలుగుబంటి నీళ్లలో కొట్టుకుపోతూ ఆ చెట్టు కనపడగానే చెట్టు ఎక్కు కూర్చుంది. ఆ చెట్టు దగ్గర ఇలా ముడుచుకుని ఉంటే దాని బొచ్చును చూసి వీడు గొంగళి అనుకున్నాడు. దాన్ని టక్కర పట్టుకోగాని అసలే చెట్టు మీద కూర్చుని కంగారు పడుతున్న ఎలుగుబంటి వీడిని గట్టిగా పట్టినొక్కేసింది. ఎలుగుబంటి ఇలా పట్టిందంటే ఇక చచ్చిపోయినట్టే, మనం బయటికి రాలేం. ఎలుగుబంటి పట్టు భల్లూక పట్టు అంటారు, అది గట్టిగా పట్టేస్తుందన్నమాట. ఈ కట్టెలు పట్టుకుపోవాలనుకున్న, ఈ చెట్టు పట్టుకోవాలనుకున్న గజీయతగాన్ని ఇలా గట్టిగా నొక్కేసింది. వీడు కిక్కు కిక్కు అని ఉక్కిరి విక్కిరైపోయాడు. గోమతీ నదీ ప్రవాహమే తట్టుకోలేకపోతున్నారు మనవారు. ఆ గోదావరి ప్రవాహంలో ఎలుగుబంటి పట్టుకుంటే వాడు తట్టుకోలేక నీళ్లు తాగి ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతూ ఉంటే ఈ కూడా వచ్చిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు వేరే చెట్లు పట్టుకుని పట్టుకుపోతున్నారట. వాళ్ళు వాళ్ళు అన్నారు, ఒరే గొంగళి కోసం చచ్చిపోతామేమిట్రా, వదిలేరా గొంగళిని, వదిలేసి బతకరా, అది నీ కాళ్ళకి చేతులకి లొంగ చుట్టుకున్నట్టుంది, అడ్డం పడినట్టుంది, నువ్వు ఏదలేక చచ్చిపోతున్నావు అంటే వాడు అతి కష్టం మీద నోరు బయటికి పెట్టి నేను దాన్ని వదిలేశా, అది నన్ను వదలడంలా అన్నాడు. సంసారం అంటే అలాంటి ఎలుగుబంటి. మనం దాన్ని వదిలినా అది మాత్రం మనల్ని వదలదు, ఎంత గట్టిగా పట్టుకుంటుందండి. మీరు ఇక్కడికి వచ్చారా హాయిగా పురాణం విందామని, అయినా ఎప్పుడు స్వస్తి చెబుతారా అని బయటికి వెళ్ళిపోయి, హలో మేము ఇక్కడ బాగానే ఉన్నాం, నిన్న మైసూరు బజ్జీ పెట్టారు కానీ పదింటి దాకా పద్మాకర్ గారే వదలలేదు, కళ్యాణం దాకా కొంచెం గ్యాస్ ట్రబుల్ వచ్చిందనుకో అంటారు. అంటే మీరు మంచివాళ్ళు అనరు, అలా అనేవాళ్ళ గురించి చెప్పాలండి. సహజంగా ఈ మానవులకు ఉన్న లక్షణం ఏంటంటే హాయిగా నైమిషారణ్యంలో అన్నీ విడిచిపెట్టి ఉండొచ్చు కదా, అయినా మళ్ళీ ఇల్లు, మన వ్యాపారం, మన ఉద్యోగం, పెళ్ళం, బిడ్డ, ఏమిటేమిటో అన్ని రకరకాల మాయలన్నీ అప్పుడే పట్టుకుంటాయట. తెలియనటువంటి ఒక వ్యామోహం పట్టుకున్నది. ఈలోపు తమాషా జరిగింది. ఒక రోజున ఈ ఉత్తముడు తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చేసుకుంటూ ఉండగా గుమ్మం దగ్గర ఎవరో గంట ఠంగ్ ఠంగ్ అని కొట్టారు. పూర్వం మహారాజులు తమ భవనానికి బయట ఓ గంట వేళ్లాడగట్టేవారు. ఆ గంటకు ఓ తాడు కట్టేవారు. ఆ తాడుతో గంటను ఎవరైనా కొట్టచ్చు, కాకపోతే ఏదన్నా కష్టం వచ్చినప్పుడే, అది కూడా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు అది కొట్టాలి. అది కొట్టారంటే రాజుగారు లోపల ఎంత గాఢ నిద్రలో ఉన్నా అర్ధరాత్రినా అపరాత్రినా బయటకు వచ్చి ఆ గంట కొట్టిన వాడి కష్టమేమిటో తెలుసుకుని అది తీర్చవలసిందే. అది కఠోర నియమం పూర్వం మహారాజులకి. అందులో ఇక్ష్వాకు వంశస్థులు తప్పక అది పాటించేవారు. ఆ గంట ఉట్టిన చిన్న చిన్న వాటి కొట్టకూడదు. మరీ బొత్తిగా పదింటికి కూడా టిఫిన్ అందకపోతే మైసూరు బజ్జీ అందలేదండి అని దానికి మాత్రం గంట కొడితే మాత్రం జైల్లో దోస్తారు. ప్రాణాపాయ స్థితి కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆ గంట కొట్టాలి. తెల్లవారుజామున ఎవడో ఒక ఆయన గంట కొట్టాడు. వెంటనే సంధ్యావందనం చేస్తున్న ఈ ఉత్తముడు రాజుగారు బయటకు వచ్చాడు. బయట కశ్యపు గారిలాగే కనపడుతున్న ఓ బ్రాహ్మడు అదేదో వంగపండు రంగులో ఉన్న పంచి కట్టుకుని మంచి విభూతి రేఖలు పెట్టుకుని రుద్రాక్షలు వేసుకుని ఈ గంట కొట్టాడు. వెంటనే ఈయన ఎంతో గౌరవంగా లోపలికి తీసుకొచ్చి కూర్చోండి, తెల్లవారుజామున వచ్చి గంట కొట్టారంటే మీకేదో కష్టం ఉండి ఉంటుంది, మీకేం కష్టం వచ్చిందండి అని అడిగాడు. మహారాజా, నేటికి 7 రోజుల నుంచి మా ఆవిడ కనబడటం లేదండి, అందుకే గంట కొట్టానండి అన్నాడు ఆయన. వెంటనే రాజుగారు తెల్లబోయి, భార్య కనపడకపోతే రక్షక భట్టులకి ఆ విషయం చెబితే వాళ్ళు ఈ పాటి వెతికి పట్టుకొచ్చేవారు అంటే అవన్నీ అయిపోయాయండి, ఆఖరిగా మీ దగ్గరకు వచ్చానండి అన్నాడు. ఇక రాజుగారు బుర్రగొక్కున్నారు. మనలో మన మాట అండి, భార్య కనపడకపోతే దానికోసం తెల్లవారుజామున వచ్చి గంట కొట్టారంటే మీ భార్య మీద మీకు ఎంత అభిమానం నాకు అర్థమయ్యింది, ఇంతకీ మీ భార్య ఎలా ఉంటుందో చెప్పండి అన్నాడు. అనగానే నా భార్యకి ఏమండి బంగారం అండి అన్నాడు. బంగారం నీకు సరేలే, ఆవిడ ఎలా ఉంటుందో చెబితే నేను వెళ్ళి వెతికి పట్టుకొస్తాను, ఇంకెవరూ వెతకలేరు, నేను మాత్రమే నా భార్యని వెతికి తీసుకొస్తాననే ఉద్దేశ్యంతో నువ్వు నా దగ్గరకు వచ్చావు, కాబట్టి నీ భార్య ఎలా ఉంటుందో చెప్పు. ఆ చెప్పే ముందు నువ్వు నీ భార్య ఎక్కడికి వెళ్ళిందో అన్నీ వెతికించావా అంటే వెతికించాను. వాళ్ళ పుట్టింటికి వెతికించాను, మా చుట్టాల వైపు వెతికించాను, ఇంచుమించుగా నేను ఎరిగిన వాళ్ళ శిష్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి ద్వారా అన్ని చోట్లకి పంపాను, ఎక్కడ నా భార్య కనపడలేదు, కాబట్టి చివరిగా మీ దగ్గరకు వచ్చాను. నా భార్య ఎలా ఉంటుందో మీకు వివరిస్తాను, మీరు చూడండి వెతికించండి అనగానే వర్ణించి చెప్పన్నాడు ఈయన. కొండ బొడ్జయు, మా ఆవిడికి పొట్ట మామూలు భాషాణం కాదండి, పెద్ద కొండ బోర్లించినట్టు ఉంటుందండి. అసలు ముందు పొట్ట చూడగానే మా ఆవిడని అర్థమైపోతుంది మీకు ఆ బొజ్జ. ఒక్కొక్కళ్ళకి భగవంతుడు అదృష్టం ఇస్తాడు, ఇక్కడ ఇలా రెండు చేతులతో గోక్కోవడానికి కూడా వీలు లేనంత బొజ్జ ఆవిడికి ఇచ్చాడండి అని ఆయన అన్నాడు. ఈయనకి మతిపోయింది. ఇంకా ఒకపాటి గుజ్జురూపు, కొంచెం పొట్టిగా ఉంటుందండి, బొత్తిగా 4 అడుగులే ఉంటుందండి, ఈయన చూస్తే 7 అడుగులు ఉన్నాడు, ఆవిడ 4 అడుగులు ఉంటుందట. ఇంకా చెప్పిన ఆయన, గౌడు గేదెని చంపిదాని చర్మాన్ని పట్టుకొచ్చి మా ఆవిడికి తగిలించారండి భగవంతుల వారు, అంటే ఆవిడ శరీరం పూర్తిగా గౌడుగేది చర్మంలో ఉంటుంది, నల్లగా ఉంటుంది, బాగానే ఉంది. ఇంకా కళ్ళు చింత పిక్కల లోపలికి వెళ్ళిపోయి ఇంత ఇంత పిచ్చి పిచ్చి కళ్ళు అండి. ఇంకా జుట్టు ఏతాకులు నెత్తి మీద పెట్టినట్టు ఉంటుందిట, ఏతాకులు చూసారు ఎప్పుడైనా ముళ్ళు, ఆ ముళ్ళు నెత్తి మీద పెడతారు. ఆ మధ్యన ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఇలా కరెంటు స్విచ్ చేయగానే వాడి నెత్తి మీద జుట్టులా పైకి లేచిపోతుంది, అది అలా ఉంటుందట జుట్టు. ఇంకా దంతాలు, ఈ దంతములిటు ఈ దంతములిటు కిందకి దిగొస్తాయండి, నోరు ఇలా పెడుతుందండి, ముక్కెంత ఉంటుందండి, ఈ కళ్ళ దగ్గర ఇంతంత మచ్చలుంటాయండి, చేతులు ఇలా పొట్టిగా ఉంటాయండి, ఇవన్నీ వర్ణించుకుపోతుంటే ఈయన హడిలిపోయి, బాబు నాయన బ్రాహ్మణోత్తమ ఇక చాలు, ఇదేమిటయ్యా బాబు ఈ వర్ణన ఏమిటన్నాడు. ఉన్నది చెప్పాలి కదండి, మా ఆవిడ అలాగే ఉంటుందండి, నేను అబద్ధం అట్టలేదండి, అలాంటి వాళ్ళు ఈ సృష్టిలో మరొకరు ఉండరు కనుక మా ఆవిడని మీరు చూడగానే ఆవిడే మా ఆవిడ అని గుర్తుపెట్టి తీసుకొచ్చి అప్పగించగలరు, దయతో తీసుకురండి అనగానే, అలాంటి భార్యని ప్రేమిస్తున్నావంటే ఆవిడ ఎంత మహాత్మురాలో పతివ్రతో కదా అంటే, పతివ్రత కాదు నా మొహము కాదండి, ఆవిడకి రోజు పొద్దుట్ నుంచి సాయంకాలం వరకు 3 పూట్ల 3 సార్లు కర్రతో నన్ను కొడుతుంది. ఆవిడకి పెళ్లిలోనే నియమం పెట్టిందిట, ఏమయ్యో నేను పెళ్లి చేసుకున్నాక ముందే చెబుతున్నాను, పొద్దుటే సంధ్యావందనం అవగానే 3 కర్ర దెబ్బలు, మధ్యాహ్నం పూట 3 కర్ర దెబ్బలు, 4 పూట 4 బుర్ర దెబ్బలు, ఈ 3 పూట్ల కొడతాను అని చెప్పింది. తెగ కొడుతుంది, తెగ తిడుతుంది, ఆవిడ ఇక్కడ అరిచిందంటే లక్నోకి వినపడుతుంది, అలా తిడుతుంది. ఆవిడ తిట్టిన తిట్టు తిట్టకుండా డిక్షనరీలో లేని తిట్లు తిడుతుంది. అమ్మ బాబోయ్ మహాభయంకరంగా ఉంటాయి ఆ తిట్లు అని. కానీ నేను చెబుతున్న దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన కథ మార్కండేయ పురాణంలో ఉత్తమమును చరిత్ర. మీకు గురువుగారు చెప్పిన దాంట్లో హాస్యం ఉంది, ఆయన అబద్ధం చెబుతున్నారని ఎవరికైనా ఒకవేళ అనిపిస్తే అలా అనుకోరు, అనుకుంటే ఇంటికి వెళ్ళి చూడండి లేదా నా దగ్గరికి రెండే చూపిస్తాను. అందులో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అశోక్ నగర్ నుంచి వచ్చారు ఇక్కడ కొంతమంది. అశోక్ నగర్ సత్యనారాయణ స్వామి గుళ్ళో దాదాపు 17 ఏళ్లుగా నా పురాణం వింటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉన్నారా వాళ్ళు ఎవరు? ఇందులో కొద్దిమంది చూసి ఇందాక చెప్పారు అశోక్ నగర్ నుంచి వచ్చామని. అది అక్కడ అశోక్ నగర్లో సత్యనారాయణ స్వామి గుడి ఉంది కదా, ఆ గుడిని కట్టించిన వెంకటేశ్వరరావు గారు పురాణాలు 18 వేయించారు. అందులో మార్కండేయ పురాణంలో ఉత్తమ మను చరిత్ర చదవండి, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఇందులో ఈ ఆడదాని వర్ణన, ఆవిడ ప్రవర్తన, ఆ బ్రాహ్మడు ఉత్తముడికి ఎలా చెప్పాడో అదంతా యథాతథంగా నేను చెప్పలేను, అంత తక్కువ చెబుతున్నాను, సమయం సరిపోదు కాబట్టి. అంత భయంకరంగా వర్ణించారు.